నారాయణ నారాయణ ఓం నమో నారాయణాయ. నారాయణాయ 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 ఓం నమో నారాయణాయ. వాసుదేవ ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ప్రియమైన ఆత్మబంధువులారా, మళ్ళీ ఇక్కడ సమావేశం సెప్టెంబర్ ఒకటవ తేదీ జన్మాష్టమి. ఆ రోజు భగవంతుడు శరీరాన్ని ధరించిన రోజు. దాన్నే కృష్ణాష్టమి అంటారు, దాన్నే గోకులాష్టమి అని రకరకాలుగా 10 రకాల పేర్లతో పిలుస్తారు. ఆ రోజునే సెప్టెంబర్ 1వ తేదీ ఈ సంవత్సరం అదే రోజున అరుణాచలం, భగవాన్ అరుణాచలం ఇచ్చేసిన రోజు. ఆ రెండు కలిసి వచ్చినాయి. సెప్టెంబర్ 1వ తేదీ మళ్ళీ జిన్నూరు రమణ కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేయటం అవుతుంది. ఆ భగవంతుడు చెప్పింది భగవద్గీత. అంటే నా తల్లి జావకీదేవని తండ్రి వసుదేవుడు అని అనుకుంటాం. జావకీదేవి గర్భంలో ఆయన శరీరం ధరించలేదు. మనల్ని మాయ చేశాడో తల్లిదండ్రులే మాయ చేశాడని మాయావిడు. జావకీదేవి నా గర్భంలో జన్మించాడని అనుకునేట్టు చేశాడు, అంతేకాని జన్మించలేదు. అయితే మదురైలో కూడా ఇక్కడ కృష్ణుడు జన్మించిన వాళ్ళలాగా కనిపించాడని రాశారు. ఆయన శరీరం తయారు చేయడానికి తల్లి గర్భం అక్కర్లేదు, ఆయన శరీరం ఆయన సృజించుకుంటాడు మాయ సహాయంతో. ఆయన కింద నుంచి పైకి వెళ్ళినవాడు కాదు, పైనుంచి కిందకు వచ్చినవాడు, అవతరించినవాడు. మనకి అవతారాల్లో రామావతారం, కృష్ణావతారం. రాముడు ధర్మానికి ప్రతీక, కృష్ణుడు జ్ఞానానికి ప్రతీక. ధర్మాన్ని ఆచరించకుండా జ్ఞానం రాదు. ఆ సెప్టెంబర్ 1వ తేదీ జన్మాష్టమి రోజున మదురైలో జైల్లో జన్మించినట్టుగా కనిపించినటువంటి రోజు అది. ప్రజలు కూడా ఆయన దేవకి వసుదేవులని తల్లిదండ్రులు అనుకుంటారు. మనల్ని మాయ చేశాడు, ఆ తల్లిదండ్రులు కూడా ఊరికే భ్రాంతి కలగజేశాడు, మనకు కూడా భ్రాంతి కలగజేశాడు. ఆయన శరీరాన్ని కర్మను బట్టి రాలేదు, అవసరాన్ని బట్టి తన శరీరాన్ని ప్రకృతి మాయతోడు సృజించుకుంటాడు. దీన్ని కృష్ణగీత అనరు, వాసుదేవ గీత అనరు, లేదా అచ్యుత గీత అని, అనంత గీత అని, గోవింద గీత అని, భగవద్గీత. స్వయంగా నారాయణుడు ఆ రోజున శరీరం ధరించినటువంటి రోజు. ఆ రోజున జన్మాష్టమి వేడుకలు ఇక్కడ జరుపుబడతాయి. సరే, మీరు ఈ సమావేశాలకి చాలా శ్రద్ధగా వస్తున్నారు. కృష్ణుడు ఏ సుఖాన్నైతే పొందమని, ఆ శతప్రజ్ఞ లక్షణాల్లో ఏ సుఖాన్నైతే పొందమని, ఏ సుఖంలోకి మనల్ని మేలుకొదపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వేదాల్లో ఏ సుఖాన్ని అయితే వర్ణించారు, చెప్పాడు, దిస్ వరల్డ్ ఈజ్ ఫిల్డ్ విత్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ప్రపంచం అంతా కూడా భగవంతుడు మయమే. ఈ ప్రపంచం అంతా భగవంతుడి చేత వ్యాపించబడి ఉన్నది. అది చదువుతున్నాం కానీ అనుభవంలో లేదు మనకి. అలాగే ఉపనిషత్తుల్లో ఏ ఆత్మసుఖాన్ని ఏ బ్రాహ్మణ సుఖాన్ని పొందమని చెప్పారు, ఏ నిర్వాణ సుఖం మోక్ష సుఖాన్ని పొందమని చెప్పారు, అది బాహ్య ప్రక్రియ ధనం వల్ల కానీ కీర్తి వల్ల కానీ అది ఏదో అధికారం వల్ల కానీ బాహ్య ప్రక్రియల వల్ల ఆ సుఖం రాదు. ఆచార్యుడు అనుగ్రహం ఉండాలి, ఈశ్వరుడు దయ ఉండాలి. ఆచార్యుడు అనుగ్రహం లేకుండా ఈశ్వరుడు యొక్క కంపాషన్, ఆ ప్రేమపూరితమైనటువంటి దయ లేకుండా ఆ స్థితిని పొందటం కష్టం. అది కేవలం పాండిత్యంలో సాధించేది కాదు, ఏదో ప్రక్రియ వల్ల సాధించేది కూడా కాదు, లేదా యజ్ఞయాగాల వల్ల కూడా సాధించేది కాదు. అంటే అటువంటి సుఖంలోకి నేర్కొలపడానికి ప్రవచనాలు ఏమైనా మీకు ఉపయోగపడతాయేమో అని ప్రవచనాలు పెట్టడం కాదు, అందుకంటే ఇందులో ప్రయోజనం ఏమీ లేదు. లౌకికమైన ప్రయోజనం కానీ భౌతికమైన ప్రయోజనం కానీ ఇందులో ఏమీ లేదు. అంటే అలా ప్రపంచంతో, ఇంద్రియాలతోటి, ప్రకృతితోటి, పంచభూతాలతోటి, చావు పుట్టుకలతోటి సంబంధం లేనటువంటి ఆ శాంతాన్ని, ఆ సుఖాన్ని పొందటం, అది ఆ పొందటం కోసం మీకు ఈ ప్రవచనాలు ఉపయోగపడాలనే ఉద్దేశం, అంతకంటే ఇంకో ప్రయోజనం దీనివల్ల ఏమీ లేదు. ఆ సుఖము నీ హృదయంలో ఉంది ఆచార్యుడు అంటాడు. మొదటి ఆచార్యుడు పరమాచార్యుడు, ఆ సుఖము నీ హృదయంలోనే ఉంది, బయట ఎక్కడా లేదు. ఏదో చేయటం వల్ల అది వచ్చేది కాదు. నీ మనస్సును శాంతపరచుకో, నీ ఇంద్రియాలను శాంతపరచుకో, నీ బుద్ధిని ఏకాగ్రం చేసుకో, నువ్వు సాధించగలవు అని ఆచార్యుడు అంటాడు. ఏదో చేయటం వల్ల మీరు డబ్బు సంపాదించుకోవచ్చు, ఏదో చేయటం వల్ల డిగ్రీ సంపాదించవచ్చాం, ఏదో చేయటం వల్ల ఏదో సంపాదించవచ్చాం, ఏదో చేయటం వల్ల అధికారం సంపాదించవచ్చాం, అది అలా రాదు. నీ బుద్ధిని ఏకాగ్రం చెయ్యి, మనస్సును శాంతపరచు, ఇంద్రియాలను శాంతపరచు, రాక్షసు తిండి తినకు, రాక్షసులు తినే తిండి తినకండి, జాగ్రత్తగా తిండికాడ బహు జాగ్రత్తగా ఉండి మీ శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం కాపాడుకుంటేనే కానీ ఆ స్థితికి మీరు చేరుకోలేరు. మీ శరీరానికి అవసరమైన తిండి తిని మీరు ఆ సాధన చేసుకోవడంలో ఆ సిద్ధి కలుగుతుంది. సాధన ద్వారా వచ్చేది సాధ్య వస్తువు, అది ఎక్కడో మీకు బయట లేదు, మీ హృదయంలోనే ఉందది. ఈ శరీరం కేవలం రక్తంతో, మాంసంతో, ఎముకలతో తయారు చేయబడి ఉంది మీకు. ఆ దేహంతో తాదాప్యం ఉంది మీకు, మనస్సుతో తాదాప్యం ఉంది. కానీ ఆ దేహంతో మీకు ఎంత తాదాప్యం ఉన్నా, మనస్సుతో తాదాప్యం ఉన్నా, మీకు ఎంత ఇష్టం ఉన్నా రెండు అది మీరు కాదు. ఇంకా దీని లోపల ఒక సత్యం ఉంది, అక్కడి నుంచే సృష్టి వస్తుంది, జీవకోటి వస్తుంది, అది అంతటా ఉంది, మీ హృదయంలో కూడా ఉంది. అక్కడికి మీరు మేల్కోవాలి. అందుకే ఈ వ్యాఖ్యానాలు రాస్తున్నానని ఆచార్యుడు చెప్పాడు. దానివల్ల ప్రయోజనం అది, దీనికోసమే. అంటే మిమ్మల్ని శాంతి సముద్రంలోకి, ఆ సుఖ సముద్రంలోకి మిమ్మల్ని ప్రవేశపెట్టడానికి ప్రవచనాలు, వ్యాఖ్యానాలు, రచనలు ప్రయోజనం అని ఆచార్యుడు ఒక సందర్భంలో చెప్పాడు. ఈ నామరూపాలు అన్ని ఉడికే వికారాలు, ఎక్కడైతే ఆకారం ఉందో అక్కడ వికారం ఉంటుంది. ఏదో రూపం వస్తుంది, దానికి ఒక నామం పెడతారు. ఇవన్నీ కూడా మనకు ఆచార్యుడు అంటాడు ఒక చోట, మనకు స్వభావం మన స్వప్నంలో అనేక మంది మనుషులు కనిపిస్తారు, అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి, మంచివి జరుగుతాయి, చెడ్డవి జరుగుతాయి. అలా ఈ జాగ్రత్త అవస్థ కూడా అది స్వప్నం నిద్రలో వస్తుంది, అజ్ఞానంలో వస్తుంది జాగ్రత్త అవస్థ. దానికి దీనికి తేడా ఏమి లేదు. ఆ స్వప్నంలో కనిపించే మనుషులు, స్వప్నంలో జరిగిన పదార్థాలు, స్వప్నంలో జరిగిన సంఘటనలు మీకు జాగ్రత్త అవస్థలోకి వచ్చాక ఆ స్వప్నంలో కనిపించిన మనుషులు ఒక్కడ కనపడ్డం ఒక సంఘటన ప్రభావం మీ మీద కూడా ఉండదు. అలాగే మీకు జ్ఞానోదయం తర్వాత ఈ లోకంలో ఈ సృష్టిలో ఉన్నటువంటి మనుషులు సంఘటనలు అటువంటిది అయితే అది నోడుతోటి నేను బోధించడం వల్ల అది మీకు తెలియబడదు. అది మీకు అనుభవిక వేద్యం, అది మీ అనుభవంలోకి రావాలి. స్వప్నంలో కనిపించే మనుషులు ఎటువంటి వాళ్ళు, ఈ జాగ్రత్త అవస్థలో కనిపించే మనుషులు కూడా అటువంటి వాళ్ళు. నీకు జ్ఞానోదయం కలిగాక తెలుస్తుంది, కానీ ముందు నీకు తెలియబడదు, ముందు నీకు తెలియబడదు. అంచేది మీరు పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నా స్వప్నమే, ప్రతికూలంగా ఉన్నా స్వప్నం. అంటే ఈ లోకంలో మీరు పొంగిపోయేది లేదు, కుంగిపోయేది లేదు. ఆ దేహం ప్రారంభాన్ని బట్టి నడుస్తూ ఉంటుంది. ఆ దేహం ఏ ప్రారంభాన్ని పెంచుతున్నాక భూమి మీదకి వచ్చిందో ఆ దేహం ద్వారా జరగవలసింది ఆపు చేయలేము, జరగరానది మనం జరిగేటట్టు చేయలేం. అది పరమేశ్వరుడు యొక్క నియమం బట్టి ఆ దేహం ఈ సృష్టిలోకి ఏ పని మీద వచ్చిందో ఆ పని జరిగిన తర్వాత అది బూడిద అయిపోతుంది. అంటే దేహాన్ని ప్రారంభానికి విడిచిపెట్టి మీరు లోపలటువంటి పరమాత్మ అంతర్యామగా భగవంతుడు ఒక్కడే, ఇద్దరు కాదు. భగవంతుడు అంటే ఒక్కడే, వాడు కూడా మీకు అంతర్యామగా ఉన్నాడు. వాడిని చేరుకోవటమే గమ్యం. అది తప్పించి మిగతా ఏదైనా సాధించినా, ఏదో సాధించామని మీరు అనుకున్నా అన్ని స్వప్నంతో సమానం. కొంతమంది గౌరవం కోసం చాలా కష్టపడతారు, ఏదో పేరు సంపాదించాలి, గౌరవం సంపాదించాలని చాలా కష్టపడతారు. సంసారం గురించి కొంతమంది చాలా కష్టపడతారు. అంటే మీరు సంసారం గురించి కష్టపడవచ్చు, గౌరవం కోసం కష్టపడవచ్చు, లేదా అధికారం కోసం కష్టపడవచ్చు. ఎన్ని కష్టపడినా ఒకవేళ నిజంగా సాధించిన స్వప్నంతో సమానం. అవన్నీ స్వప్నం తెలియాలి. ఇది ఇట్ ఈస్ టు బి ఎక్స్పీరియన్స్. గీతలో ఏమని చెప్పారంటే పరమాత్మ అది అనుభవానికి అందుతుంది. ఒక మనిషి యొక్క జీవిత విధానాన్ని కాదనవచ్చు, వాడి మాటలను కాదనవచ్చు. ఒకసారి నిప్పు మీద చేయి పెట్టిన వాడి దగ్గరికి వెళ్ళి నిప్పు కావదంటే వాడు నమ్మడం, ఈ ఆత్మానపం అటువంటిది, ఈ బ్రాహ్మణ స్థితి అటువంటిది, ఈ బ్రహ్మానుభవం అటువంటిది. అక్కడికి నేరు కలపడానికి మన ఆచార్యులనండి, అవతార పురుషులనండి, వీళ్ళందరూ మన అక్కడికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. ఇంకా అనేక మంది లోకంలోకి సత్పురుషులు వస్తున్నారు, సజ్జనులు వస్తున్నారు, మహాత్ములు వస్తున్నారు, మహర్షులు వస్తున్నారు. వాళ్ళ అనుభవాన్ని లోకానికి కూడా చెబుతున్నారు అనేక మంది వచ్చి. ఏ భగవద్గీతలో కొన్ని శ్లోకాలు మీకు చదివి వినిపిస్తాం. ఈ మధ్య జనరల్గా ఉంటుందని ఈ భగవద్గీతలో కొన్ని శ్లోకాలు మీకు వివరించడం జరుగుతుంది. శ్లోకం మీకు అర్థమవుతుంటే శ్లోకం పోతున్నాను, ఒక్క శ్లోకం మీకు అర్థమవుతుంటే మీకు శోకం పోతున్నారు. ఎంతమంది లేరు ఉరికి, ఉన్నది ఒకటే, ఉన్నది ఒకటంటే ఒకటే. అది మనకి ఇక్కడ అనుభవంలోకి వచ్చాక తెలుస్తుంది, ఉన్నది ఒకటే అంటారు. ఉన్నది ఒకటంటే ఒకటంటే మనకు నమ్మకం కుదరదు. మనస్సుతో తాదాప్యం పొందుతున్నాం. మనస్సుతో నువ్వు ఎంతకాలం అయితే తాదాప్యం పొందావో అప్పుడు వరకు నీకు భగవద్గీతలో చెప్పింది కూడా నీకు అవగాహన అవడం చాలా కష్టం. వినొచ్చు, మననం చేయొచ్చాం, అనుభవంలోకి రావడం చాలా కష్టం. మన మనస్సుతో చాలా అత్యం పొందుతున్నంత కాలం అంటే ఇప్పుడు మన అహంకారంతో మన అజ్ఞానంతో మన మనస్సుతో తాదాప్యం పొందుతున్నాం. అంత సహజంగా లోపలన్నటువంటి పరమాత్మతో తాదాప్యం వచ్చే వరకు ఈ భగవద్గీతలో ఉన్న మాటలు ఎన్ని చెప్పినా మనకు గోచరం కాదు. అది సత్యమైన అసత్యములోనే కనిపిస్తుంది. ఆ మాటలు సత్యమైన భగవంతుడు చెప్పిన మాటలు మనకు అసత్యములాగా కనిపిస్తాయి, నిజం కాదని అనిపిస్తూ ఉంటుంది. మన మనస్సు అంటే మన మనస్సుతో తాదాప్యం ఉంది కాబట్టి అదే నిజం అనుకుంటున్నాం కాబట్టి దాన్ని తొలగించుకోవడానికి మనం ప్రయత్నం చేయం. మన మనస్సే నిజం అనుకుంటున్నాం అంటే దాన్ని తొలగించుకోవడానికి మనం ప్రయత్నం చేయం. ప్రయత్నం చేసి నటిస్తాం కానీ ప్రయత్నం చేయం. అంటే సాధన చేసినట్టు నటిస్తాం దాన్ని తొలగించుకోవడానికి, కానీ సీరియస్గా ప్రయత్నం చేసే అలవాటు మనకు లేదు. బుద్ధి చెప్తూ జహాతీహ ఉభయ సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. అంటే చిల్లర గొడవల్లోకి వెళ్ళకండి, మీరు రకాల పుణ్యాలు సంపాదించుకుంటున్నారు, మీరు యజ్ఞాలు చేశారు, యాగాలు చేశారు, ఏదైనా 10 మందికి ఉపకారం చేశారనుకోండి, దానివల్ల పుణ్యం వస్తుంది అంతే. అలా ఆత్మజ్ఞానం కలగదు. జ్ఞానం కలగకుండా మోక్షం రాదు. జ్ఞానం కలగకుండా మటుకు మోక్షం రాదు. పుణ్యం చేస్తే దాని ఫలితం వస్తుంది, దాని ఫలితం అనుభవిస్తే పోతుంది. అలాగే పాపం కూడా చేస్తే దాని ఫలితం వస్తుంది, అది అనుభవిస్తే పోతుంది. ఈ దోష అంతఃకరణంలో ప్రతి వాళ్ళకి 3 దోషాలు ఉంటాయి. అందులోంచి విడుదల పొందుతేనే కానీ వస్తువు గోచరించి ఎంత ప్రయత్నం చేసినా. అందుకే బహుజన్మల కృషి కావాలని పరమాత్మ గీతలో చెప్పాడు. బహుశా జన్మ కృషి చాలకపోవచ్చు, బహుజన్మల కృషి కావాలని. ఇక్కడ ఏమని చెప్పాడంటే, నువ్వు పుణ్యం ఉన్నా పాపం ఉన్నా మీ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఇక్కడ విడిచిపెట్టేసి మీరు చచ్చిపోయి మీ శరీరం చనిపోయే ముందు ఇంట్లో ఉన్న పదార్థాలన్నీ విడిచిపెట్టి ఎలా వెళ్ళిపోతున్నారో, అలాగే మీ పుణ్యాన్ని మీ పాపాన్ని కూడా ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయింది అని చెబుతున్నాడు స్వామి. మీ ఇంట్లో చాలా సరుకులు ఉంటాయి, కొండలు ఉంటాయి, మరి బియ్యం ఉంటుంది, డబ్బులు ఉంటాయి, చాలా ఉంటాయి కదా మీరు సంపాదించుకున్నాయి, అన్నీ కూడా పట్టుకెళ్ళినవారు ఎన్ని అన్నీ వద్దువయో గుండు సూది పట్టుకెళ్దాం అంటే గుండు సూదిని కూడా పట్టుకెళ్ళినవారు మీ కూడాలని. మీ శరీరమే మీ కూడాలైనప్పుడు గుండు సూదిని ఎలా పట్టుకెళ్ళిస్తారు? మీ శరీరాన్ని కూడా పట్టుకెళ్ళినవరు, ఇంకా గుండు సూదిని మట్టుకు ఎలా పట్టుకెళ్ళిస్తారు? పట్టుకెళ్ళినవరు అంటే ఇక్కడ ఏమంటున్నారంటే, మీరు ప్రపంచంలో వస్తువుని ఎలా విడిచిపెట్టేస్తున్నారు, ఇక్కడ మీ పుణ్యపాపాలను కూడా ఇక్కడ విడిచిపెట్టేసి వెళ్ళండి. ఎంచదంటే, పుణ్యం బంగారపు సంఖ్యలు, పాపం ఇనప సంఖ్యలు. అది సంఖ్యలే, ఇది సంఖ్యలే. అది బంధిస్తుంది, ఇది బంధిస్తుంది. పుణ్యం బంధిస్తుంది, పాపం బంధిస్తుంది. ఈ పుణ్యపాపాలు ఎవరు చేసినా చైతన్యంతో సంబంధం లేదు, ఆత్మతో సంబంధం లేదు. పుణ్యం చేసిన దేహము, ఇంద్రియాలు, మనస్సు కలిపి చేస్తాయి. వీటితోటి లోపల ఉన్న నిజానికి వీటితో సంబంధం లేదు. సబ్జెక్ట్ బాగా ఫాలో అవ్వడం. మీరు పుణ్యం చేశారనుకోండి, మీరున్న నిజం ఏమీ చేయదు. మీ దేహం చేస్తుంది పుణ్యం చేస్తే, మీ మనస్సు చేస్తుంది, ఇంద్రియాలు చేస్తాయి. ఈ 3 కలిపే పుణ్యం చేస్తాయి. ఒక పాపం చేశారనుకోండి, ఈ 3 కలిపే చేస్తాయి. ఏ దేహము, ఇంద్రియములు, మనస్సు 3 కలిపే చేస్తాయి పాపం చేసినాం. ఇందులో మీకు లోపల శబ్దవస్తువుకి, లోపల పరమాత్మకు పుణ్యంతో పని లేదు, పాపంతో పని లేదు. అంటే మీరు దాన్ని తెలుసుకోవాలంటే, మీరు దేహంతో, ఇంద్రియాలతో, మనస్సుతో చేసిన పనులు కూడా ఇక్కడ వదిలేయండి అంటున్నాడు. ఇక్కడ వదిలేయరు అనుకోండి, మీరు వదిలేయకుండా కూడా పట్టుకెడితే ఆ పుణ్యం చేసిన వాళ్ళకి ఏ మంచి లోకాలు, పాపం చేసిన వాళ్ళకి చెడ్డ లోకాలు ఏం నిర్దేశించబడి ఉన్నాయి? ఒకవేళ మంచి చేసిన వాళ్ళకి అక్కడ భోగాలు వస్తాయి పుణ్యం చే అదే అక్కడ భోగాలు వస్తే అక్కడ భోగాలు వస్తే ఏమవుతుంది, మళ్ళీ అది వాసన కింద పడుతుంది. ప్రతి భోగం కూడా ఒక వాసన కింద పడుతుంది. మళ్ళీ వాసన రిపీట్ చేయాలనిపిస్తుంది మనం. ఒక వాసన పడి ఒక కోరిక ఉందనుకోండి, మీకు ఆ కోరిక నెరవేరింది అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? మీకు సంతోషం వస్తుంది. ఏమొస్తుంది? సంతోషం వస్తుంది. కానీ ఆ కోరిక నెరవేరటం వల్ల ఆ నెరవేరిన కోరిక చాలా కోరికలను తీసుకొచ్చారు. మీరు అనుభవంలో చూస్తూ ఉండండి. మీకు కోరిక నెరవేరింది అనుకోండి, అది నెరవేరు ఊరుకోదు, ఇంకా చాలా కోరికలను తీసుకొచ్చేస్తూ ఉంటుంది. ఏది నెరవేరిన కోరిక? అంచేత మీరు మంచి లోకానికి సంబంధించింది, చెడ్డ ఈ లోకానికి సంబంధించింది. అంటే దేహాన్ని, లోకాన్ని ఎలా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు యుద్ధం ఎవరు చేస్తారు? దేహం చేస్తుంది, ఇంద్రియాలు చేస్తాయి, మనసు చేస్తుంది. వీటితో సంబంధం లేకుండా ఏదిగా నువ్వు ఉన్నావు, అంటే అర్జునుడు దేహంతో, ఇంద్రియాలతో, మనస్సుతో అవాప్తి లేకుండా యుద్ధం చేసినా నీకు పాపం అంటుకోదని చెప్పాడు. అయితే ఒక పరమాత్మకి ఆ శక్తి ఉంది, ఒక జ్ఞానానికి ఆ శక్తి ఉంది, చైతన్యానికి ఆ శక్తి ఉంది, మామూలు వాళ్ళకి ఎవరికి లేదు. ఎంచాలంటే మీరు చెడ్డ చేస్తే మనం చెడ్డ చేస్తామని మీకు తెలుస్తూ ఉంటుంది, మంచి చేస్తే మంచి చేసామని మీకు తెలుస్తూ ఉంటుంది. అది ఎవరు చేస్తున్నారు? దేహము చేస్తాను, ఇంద్రియాలు చేస్తున్నారు, మనసు చేస్తాను. కానీ లోపల పరమాత్మ కూడా నీకు తాదాత్యం ఉన్నప్పుడు పరమాత్మ చేయటం లేదు, నేను చేయటం లేదని తలంపు నీకు లేనప్పుడు మూడు లోకాలని భస్మం చేసినా నీకు పాపం లేదని చెప్పాడు. అయితే శక్తి పరమాత్మకే, పరమాత్మను తెలుసుకున్న వాడికి వస్తుంది కానీ మామూలు వాడికి సాధ్యం కాదు, మామూలు జీవకోటికి సాధ్యం కాదు అది. అది చేత మీరు ఇక్కడ గ్రహించవలసింది ఏంటంటే దేహాన్ని ప్రారంభానికి వదిలేయండి, మీరు వచ్చిన పర్లేదు మీరు చూసుకోండి. అంటే మన హృదయంలో ఉన్నటువంటి మన హృదయంలో ఒక నిజం ఉంది, ఒక సత్యం ఉంది, అది భౌతికమైనది కాదు. దాంతో మీకు శరీరంతో మనస్సుతో ఇంద్రియాలతో పుణ్యపాపాలతో ఈ చావు పుట్టికలతో ఎంత సహజంగా తాదాప్యం ఉందో అంత సహజంగా దాంతో తాదాప్యం పొందటానికి నువ్వు ప్రయత్నం చేయడం నీ సాధన యొక్క గమ్యం. అంత న్యాచురల్గా రావాలి, అంత నార్మల్గా రావాలి. ఇక్కడ భగవంతుడు చెప్పేది ఏంటంటే మీకు ఇప్పుడు దేహం ఉంది, ఆ దేహం ఏదో రోజునే చనిపోతుంది. ఆ దేహాన్ని మనస్సుని దాచేద్దారనుకోండి, మీరు ఆ దేహంతో మనస్సుతో సంబంధమైన వస్తువు మీ చేతికి అందుతుంది, దానికి చావు లేదు, దానికి చావు లేదు. అప్పుడు ఆ వస్తువుని పొందాక నీ దేహం చచ్చిపోతుంది అనుకోండి, నీకేం అనిపించదు, ఏదో పోగొట్టుకుంటున్నావు అని అనిపించదు. ఏం చేత అనిపించదు, చావు లేని వస్తువుతో మీకు తాదాప్యం దొరికింది కాబట్టి శరీరం చచ్చిపోయినప్పుడు దుఃఖం కానీ అది ఏదో పోతుంది అని కానీ మీకు అనిపించదు. అయితే దేహం పోయిన తర్వాత ఆ స్థితి పొందితే లాభం లేదు, దేహం ఉండగా పొందమని ఇక్కడ భగవంతుడు చెబుతున్నాడు. అది అంటే దేహం ఉండగా కనుక మీరు జాగ్రత్త, ఇదే కల్పితం కాదు. అయితే నీకు అనుభవం లేని మూలాను, శ్రద్ధ లేని మూలాను, భక్తి లేని మూలాను, వివేకం లేని మూలాను, ఆ జిజ్ఞాస లేని మూలాను చాలా మందికి ఇందులో అబద్ధాల కింద అనిపిస్తూ ఉండవచ్చు లోపల. అంతే కదా, ఇప్పుడు మంచినీళ్ళు దాహం లేని వాడికి మంచినీళ్ళు ఇస్తే ఎలా ఉంటుంది, ఆకలి లేని వాడికి అన్నం పెడితే ఎలా ఉంటుంది. అలాగే లోపల నీకు జిజ్ఞాస లేనప్పుడు, ముముక్షత్వం లేనప్పుడు ఎంత చెప్పినా ఏమీ ప్రయోజనం లేదు. మీరు దేహం ఉండగా అంటే మీ దేహం ఇక్కడ నడుస్తున్నప్పుడే ఈ దేహం శ్మశానంలో చెట్టు బూడి అవ్వకముందే దేహము లేని స్థితి, అంటే దేహము లేకుండా మనస్సు లేకుండా ఇంద్రియాలు లేకుండా మీరు గాఢ నిద్రలో ఉన్నారు. నన్ను కొంతమంది అడుగుతూ ఉంటారు చచ్చిపోయిన తర్వాత మనస్సు ఎక్కడ ఉంటున్నారు, చచ్చిపోయిన తర్వాత మనస్సు ఎక్కడ ఉంటుందండి, నిద్రలో ఎక్కడ ఉంది చెప్పండి మీరు. మనస్సు చచ్చిపోయిన దాకా గొడవ ఎందుకు అసలు, మీరు నిద్ర మన రోజు నిద్రపోతున్నాం అది అందరికీ అనుభవంలో ఉంది. నిద్ర మీరు అందరూ నిద్రపోయినప్పుడు మనస్సు ఉంది, అది దేహంతో కానీ లోకంతో కానీ సంబంధం లేకుండా ఉంది. మీరు చచ్చిపోయిన తర్వాత మీ మనస్సు అక్కడే ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పండి కాదని ఎవరైనా చెప్తారేమో, మీ మనస్సు ఎక్కడ ఉంది, నిద్రలో ఎక్కడ ఉందో మీరు చెప్పగలరా, మీ మనస్సు చెప్పలేరు. మీరు చచ్చిపోయిన తర్వాత కూడా మీ మనస్సు అక్కడే ఉంటుంది. మీరు నిద్రలో మనస్సు ఎక్కడ ఉందంటే ఆ మనస్సు ఎక్కడ ఉందంటే అది దేహంతో కానీ ప్రపంచంతో కానీ మీ ఇంద్రియాలతో కానీ స్త్రీ పురుష సంబంధంతో కానీ సంబంధం ఏది లేదు అక్కడ ఉన్నది, చనిపోయిన తర్వాత అక్కడే ఉంటుంది. చనిపోయిన తర్వాత కూడా మీ మనస్సు అక్కడే ఉంటుంది. కొంచెం మనం వివేకం పెట్టి డిస్క్రిమినేషన్ పెట్టి ఆలోచిస్తే మనకు తెలుస్తూ ఉంటుంది. ఎవరొకరు ఏదో లో మనం భగవంతుడు చెప్పాడు అర్జున, నువ్వు శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకో, నీ అహంకారం ఎలా చెప్తే అలా గంతులేకో, అణిగి ఉండటం నేర్చుకో, వినయంగా ఉండటం నేర్చుకో, ధర్మాన్ని ఆచరించడం నేర్చుకో, ధర్మం విరుద్ధంగా ప్రవర్తించకు. ధర్మాన్ని ఆచరించే విషయ చింతన తగ్గుతుంది. ముందు పుణ్యం పాపం వదిలేయండి. ధర్మం అంటే కేవలం దానం అని కాదు, జీవిత విధానం. ధర్మాన్ని ఆచరించే వాడికి విషయ చింతన తగ్గుతుంది. ధర్మాన్ని ఎవరైతే ఆచరించిన వాడికి విషయ చింతన పెరిగిపోతుంది, పునర్జన్మలో పెరిగిపోతుంది. బాగా ఇది అర్థం చేసుకోండి. ధర్మం అంటే ఒక జీవిత విధానం, అంటే దానం అని కాదు, అక్కడ ధర్మం అంటే ఒక జీవిత విధానం, ఒక బిహేవియర్. అంటే భగవంతుడు చెప్పినట్టుగా నడుచుకోవటం, భగవంతుడి వద్దని పని మానేయటం, భగవంతుడి చేయమని పని చేయటం, అది ధర్మం. కానీ ఆ ధర్మాన్ని ఆచరిస్తే నీ చదువులతోటి నీ హోదాలతో సంబంధం లేకుండా విషయ చింతన తగ్గిపోతూ ఉంటుంది, ఆత్మచింతన పెరుగుతుంది. నువ్వు ధర్మాన్ని ఆచరించావనుకో, నీకు ఎంత డబ్బు ఉన్నా ఎంత పాండిత్యం ఉన్నా విషయ చింతన పెరిగిపోతూ ఉంటుంది, దైవ చింతన తగ్గుతూ ఉంటుంది, దైవ చింతన తగ్గుతూ ఉంటుంది. అలాగే నేను ధర్మాన్ని వాల్మీకి కూడా రామాయణంలో మోక్షం కంటే ధర్మం గురించి ఎక్కువ చెప్పాడు. ఆత్మజ్ఞానం కంటే చెప్పాడు అక్కడక్కడ అని చెప్పినా ఆత్మజ్ఞానం కంటే మోక్షం కంటే ధర్మం గురించే వాల్మీకి రామాయణంలో చెప్పాడు. ఈ వాజ్ బోరన్ టు బేర్ ద బర్డన్, వాడు కష్టాలు అనుభవించడానికి పుట్టాడు అన్నాడు భరతుడి గురించి పాప. ఈ వాజ్ బోరన్ టు బేర్ ద బర్డన్, కొంతమంది చూడండి జీవితం పొడుగునే కష్టాలు, ఏంటి పాపం ఎప్పుడు వీళ్ళు ఇలా ఉంటున్నారు అనుకుంటాం మనం. భరతుడి గురించి చెప్తాడు, ఏ భరతుడు రాముడు తమ్ముడు నడకదా భరతుడు, వాడు ఎందుకు పుట్టాడు, వాడు బాధలు అనిపించడానికి కష్టాలు అనిపించడానికి అందరి చేత మాటలు అనిపించుకోవడానికి వాడు పుట్టాడు. ఇది వాజ్ బోరన్ ఫర్ ద అంచెల అలా జరిగిపోతుంది. బోరన్ వాడి శరీర ప్రారంభం అలా, వాడు అందరి చేత మాటలు అనిపించుకోవడానికి వాడు ముఖం చూస్తే అందరికి అనుమానాలు వచ్చేలాగా ఆ ప్రారంభం అనిపించడా పుట్టాడు అలా జరిగిపోతాం కదా. ఎక్కడో వాడు జ్ఞానమో నిండిగా ఉండగా ఈ కైకి అడిగింది రాజ్యం, దాని రాముడిని అక్కడ అరణ్యాలకు పంపని భరతులు పట్టాభిషేకం చేయమని, దానికి భరతులకి సంబంధం లేదు అసలు. కానీ కొడుక్కి చేయకుండా తల్లికి చేసిన తల్లి పని చేసిన కుట్రల్లో వీరు ఉన్నాడని ప్రపంచానికి అనుమానం వచ్చింది. రాముడి తల్లి అంటుందే ఇది జరిగిందంటే నీకు తెలియకుండా జరిగిపోతాం బాగా, అందరి చేత అనుమానించబడుతున్నాడు, అందరి చేత మాటలు భరిస్తున్నాడు, అందరి చేత మాటలు భరిస్తున్నాడు. తర్వాత రాముడిని వచ్చేసి నీ రాజ్యం నువ్వు చేసుకోనన్నాడు ఎక్కడికి, అదే ఈ మాటలు భరిస్తున్నాడు, అందరి చేత అనుమానించబడుతున్నాడు. రాముడే ఉన్నాడంటే నేను తండ్రి గారికి చెప్పిన మాట ప్రకారం, నేను తండ్రి గారికి చెప్పిన మాట ప్రకారం నేను ఈ 14 సంవత్సరాలు అరణ్యవాసం చేస్తాను, ఏదో 14 సంవత్సరాలు ఏదో ఉంది కదా 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేస్తాను, ఈ లోపల ఏ రాను, దేశం యొక్క పరిపాలన భారం నెత్తి మీద పెట్టుకున్నాడు. మళ్ళీ అక్కడ బరువే వీడికి ఎందుకు మాటలు అనిపించుకుంటున్నాడు, కష్టాలు అనిపిస్తున్నాడు, నేనేమో 14 సంవత్సరాల దాకా రానని దేవుడు ఆడు రావుడు చెబుతున్నాడు. ఈ లోపల దేశ పరిపాలన ఎవరొకరు పరిపాలన చెయ్యాలి కదా, ఆ పరిపాలన నువ్వు మోయమంటున్నాడు, నీకు అర్థమవుతుందే. ఇలాగా ఈ వాజ్ బోరన్ టు బేర్ ఇట్, అందరి చేత మాటలు అనిపించుకోవడానికి పుట్టాడు, అందరూ అనుమానించడం అందరూ అనుమానించడం అంతేకాదు, పోనీ గొడవలు బయట గొడవలని వదిలేద్దాం సుఖంగా ఉంటే. రాముడు అరణ్యానికి తిరిగి వచ్చే వరకు దేశ పరిపాలన 14 ఏళ్ళు నెత్తి మీద పెట్టుకుని పరిపాలన చేయవలసి వచ్చింది. కొద్ది సింహాసనం మీద కూర్చున్నాడా, సింహాసనం మీద కూర్చోకుండా రాముడు పాదుకొని సింహాసనం మీద పెట్టి పరిపాలన చేశాడు. అందుకే ఆడి జీవితం అలా అయిపోయింది. తులసీదాస్ గారు అన్నారు, మనం అందరం రామా రామా అనుకున్నాం, భరతుల హృదయం వాళ్ళకి తెలుసు, ఎవరికి ప్రజలకు తెలియపోయినా దేవుడికి తెలుసు కదా భరతుల హృదయం. రాముడి మటుకి భరత భరత అనుకుంటాడు అన్నాడు వాడు భరతుడు. ఇప్పుడు ప్రజలు భరతుల హృదయం ప్రజలకు సమాజానికి తెలియటలేదు, ప్రజలకు తెలియతే అందరూ అనుమానించడమే, ఏదో కుట్ర తాగడని కొడుకు తెలియకుండా తల్లి ఇంత కుట్ర చేస్తున్నానే అందరూ అనుమానించడమే. కానీ తులసీదాస్ గారు ఏమన్నారంటే మనం అందరం రామా రామా అనుకుందాం, ఆయన మట్టికి ఏం చేస్తాడంటే ఎవరు రాముడు మట్టికి భరత భరత అనుకుంటాడు. అంటే భరతుడు ఇచ్చేవాడు అంటే మనం దేవుడిని స్మరించుకుంటాం, అంటే దేవుడు భరతుడు స్మరిస్తున్నాడు. ఏం చేద్దంటే ఆయన లోకంలో సంబంధించిన మనిషి కాదు దేవుడు, కాబట్టి అజ్ఞానం ఉంటే జీవుడు, జ్ఞానం ఉంటే దేవుడు, అజ్ఞానం ఉంటే జీవుడు, జ్ఞానం ఉంటే దేవుడు. నువ్వు అజ్ఞానంలోంచి బయటకు రా, దేవుడితో సమానం అవుతావు. ఇప్పుడే ఇప్పుడే ఇక్కడే కదలకుండా నువ్వు కూర్చున్న వాడు నిలబడకుండా వాల్మీకి చెబుతుంది, వాల్మీకి చెబుతాడు. వాళ్ళు ఋషులు, ఋషులంటే అర్థం ఏంటంటే సత్యాన్ని సాక్షాత్కరించుకున్న వాళ్ళు. ఋషులంటే అరచేతిలో ఉన్న వస్తువులు మనం ఎంత స్పష్టంగా చూడవచ్చామో వాళ్ళ హృదయంలో ఉన్న సత్యాన్ని అలా దర్శించిన వాళ్ళని ఋషి అంటారు. అదే వాల్మీకి కూడా ఋషి. అది బయట కోలాహలం జరుగుతుంది రాముడు పట్టాభిషేకం గురించి. ఈ రాముడు పట్టాభిషేకం చెడగొట్టేసి భరతుడికి రాజ్యాభిషేకం చేయాలనే తలంపు మందరకు కలిగింది, కైకి కలగలేదు, మందరకి కలుగుతుంది. ఈ వాళ్ళు వాడి విషయం అంటే వాడండి, ఇలా మనం రాయలేము. ఆడంటాడు కైకి గదిలోకి, కైకున్న గదిలోకి రాముడు పట్టాభిషేకం జరగొట్టి భరతుడిని సింహాసనం మీద కూర్చోడానికి ఆ సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ నడిచి వెళతా ఉంటుంది. ఎవరి గదిలోకి? కైకి. ఏ గదిలో అయితే విశ్రాంతి తీసుకుంటామో ఆ గదిలోకి కైకి. అంటే పని చేయటం అంటే కేవలం తిరుగుచేటగా చేయటమే కాదు, నువ్వు చేస్తున్న పని ఆ పని చేత నువ్వు బంధింపబడకూడదు. నువ్వు ఏ పని చేసినా బంధ, నువ్వు ఆ పని చేత బంధింపబడకుండా ఉండాలంటే ఇష్టాలో ఇష్టాలు తగ్గించుకోవాలి. ఆ పని బంధించినది కూడా పుణ్యం అని వచ్చేస్తుంది, పాపం అని వచ్చేస్తుంది. అంటే పని చేయటం తప్పదు. జీవితం ఏదో పని చేసుకోకుండా రోజు ఎలా కడుతుంది మనకు? రోజు వెళ్ళదు. అంటే ఆ పని నువ్వు చేస్తూ ఉండాలి, దాని చేత నువ్వు బంధింపబడకూడదు, నీ కూడా పుణ్యం రాకూడదు, పాపం రాకూడదు. అలా నేర్చుకుని చేస్తే అదే యోగం అయ్యా అర్జున, అది యోగం. ఇంకేం ఎంత వివరంగా చెప్తున్నాడు చూడండి, ఇంకేం చెప్తాడు, ఎంత వివరంగా చెప్తున్నాడు చూడండి, ఇంకేం చెప్తున్నాడు. వాలి భార్య వాళ్ళకి మంచి చెప్పేది, అలాగే రావణాసుడి భార్య కూడా రావణాసుడికి మంచి చెప్పేది. మంచి చెప్పేసి వదిలేసి వాళ్ళు తలవాడు ప్రారంభం అలా ఉంటారు. ఆ కూడా పట్టుకుని ఏడవటం లేదు. వాళ్ళు ఎంచేసంటే వాళ్ళు జ్ఞానమే. వాళ్ళు మంచి చెప్పేవారు, మంచి చెప్పేసి వాళ్ళు ఎండరు అనుకోండి, వాళ్ళ ప్రారంభం ఎలా ఉంటే అలా ఉంటుంది వదిలేసేవారు. అంతేకాని దేవుడు నిడిచిపెట్టేవాడు కాదు వాళ్ళు. వాళ్ళు ఈ మాయగారి మొగుడు గురించి భగవంతుని ఎప్పుడు విడిచిపెట్టలేదు వాళ్ళు. కానీ మంచి చెప్పేవారు వాళ్ళు. మంచి రావణాసుడి భార్య జ్ఞాని, లక్ష్మణుడి తల్లి జ్ఞాని, వాలి భార్య జ్ఞాని. అంటే వాళ్ళు ఎక్కువ తెర మీద మీకు కనపడరు. అంటే వాళ్ళు తెర మీద మనకు కనపడటంలో వాళ్ళు తక్కువ వాళ్ళు పెద్ద పెద్ద జ్ఞానులు. మందర కూడా డ్యూటీ చేసేది. మా డ్యూటీ అంటే అవసరమైనప్పుడు మాట్లాడాలి, అవసరమైనప్పుడు మౌనంగా ఉండాలి. మీరు అర్థమవుతుంది, అవసరమైనప్పుడు మాట్లాడాలి, అవసరమైనప్పుడు మాట్లాడకపోతే తప్పు, అవసరమైనప్పుడు మాట్లాడితే తప్పు. అవసరమైనప్పుడు నాలుగు మాటలు చెప్పాలి, చెప్పబోతే తప్పు, అవసరమైనప్పుడు మాట్లాడితే పొరపాటు. అది అర్థమవుతుంది. అలా మనం డ్యూటీ చే మందర మాట్లాడదు, మందర అలాగా మాట్లాడదు డ్యూటీ చేసేది. తర్వాత దీని మాట ఏంటనుకో, మన మాట ఎంటాలి మీద అహంకారం తెచ్చుకోవడం కానీ ఏడవటం కానీ మందరం చేయించేవాళ్ళు జ్ఞానం. మన మాట ఉన్నపోతే మనకి ఇంట్లో కోపం వస్తుంది, ఏది మన మాట ఇంటలేదు, మనం ఏం పెత్తనం లేదు ఇక్కడ, మనకి తింటానికి వచ్చాం ఇక్కడికి, అది ఏదో అంటే ఉంటారు కదా, తింటానికి వచ్చాము, మనకి ఇంట్లో పెత్తనం లేదు, మన మాట మీద గౌరవం లేదు, ఇలా అనుకోండి. అలాగే అనుకోవడం డ్యూటీ చేసేసాం ఉంటారు, అది ఎవడ ప్రాధ్యంలో ఉంటుంది. అది దెంగలు పెట్టుకోవడం కానీ మీకు అర్థమవుతుంది. అలాగని భగవంతుని పాదాలు విడిచిపెట్టడం కానీ, క్షోభ పట్టడం కానీ, ఉద్రేక మనం చెప్పింది వాళ్ళు ఎంత అవ్వదు కానీ ఉద్రేకపట్టడం కానీ ఉండవు. ఏం చేయవాళ్ళు లోపల ఆత్మ అనుభవం, వాళ్ళ శరీర ప్రారంభం అలా ఉంటే మనం ఏం చేయలేము. అలాగని వాళ్ళు ఎవరలేదని దేవుడి పాదాలు విడిచిపెట్టడం అలాగే ఉండదు. మీరు చెప్పిన మాట ఇంట్లో ఎవరైనాపోతే మీకు ఎంతో కొంత ఉద్రేకం వస్తుంది. వాళ్ళు చెప్పారు వినకపోతే ఉద్రేకపడరు వాళ్ళు. ఏం చేయాలి? వాళ్ళ లోపలేముంది? జ్ఞానం అనే అగ్ని ఉంది. లోపలేముంది? వాళ్ళకి జ్ఞానం అనే అగ్ని ఉంది. అంటే చిన్న చిన్న విషయాలకి వాళ్ళు ఉద్రేకపడరు. వాళ్ళు చిన్న చిన్న విషయాలకి వాళ్ళు ఉద్రేకపడరు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు అప్పుడే ఇంద్రియాలను జయం చేశాం, మనసును జయం చేశాం అనుకోకుండా ఏదైనా ఆల్ రోజు జాగ్రత్తగా ఉంది, ఇంద్రియాలను జయం చేశాం, మనసును జయం చేశాం అలా అనుకోకండి. ఎరా ఇక విషయా వినివర్తంతే నిరాహారస్య జయహిన రసవర్జ్యం రసోప్యశ్చ పరం దృష్ట్వా నివర్తకే. అంటే ఇంద్రియాలు విషయాలు మీదకి వెళతాయి. ఇంద్రియాలు ఇందాక ముందు చెప్పాను, ధర్మం ఆచరించేవాడికి విశేషించడం తగ్గిపోతుంది, ధర్మం ఆచరించిన వాడికి విశేషించడం పెరుగుతూ ఉంటుంది. మరి విషయా వినివర్తంతే నిరాహారస్య జయహిన, అంటే బాహ్యంగా నీ ఇంద్రియాలు విషయాల మీదకి వెళ్ళకుండా ఉన్నా, నీ ఇంద్రియాలు ఎవరు బాహ్య విషయాల్లోకి వెళ్తాం లేదని కొన్ని అనుకునే మాట వచ్చి ముందు జాగ్రత్త కోసం చెబుతుంది. అంత మాత్రం చేసి మేము మాసం చేయించాము, ఇంద్రియాలను చేయించాము అనుకోవద్దు అంటారు. నీ ఇంద్రియాలు బాహ్య గొడవల్లోకి వెళ్తా లేదు, మనసు కూడా బాహ్య విషయాల్లోకి వెళ్తాం లేదు. వెళ్తున్నాయి కదా అనే విషయాలు ఏం చేశాము? నిరాహారస్య అంటే మీ ఇంద్రియాలు విషయాలు ముట్టుకోవడాలేదు అనుకోండి, విషయాలు ముట్టుకోవడాలేదు కాబట్టి మేము విషయాలు ఏం చేశామని అనుకోకండి. దీన్ని తెలియకుండా లోపల అనురక్తి ఉంటుంది, రక్తి ఉంటుంది. వాసన లోపల మీకు తెలియకుండా లోపల ఉంటుంది. మీరు కొన్నాళ్ళు చిన్నప్పుడు మాంసం చేపలు తిన్నారనుకోండి, ఇప్పుడు మానేశారనుకోండి, ఇది ఆరోగ్యం కోసం దీని కోసం ఏ పాపం మానేశారనుకోండి, అంత మాత్రం చేసి మీకు మాంస భక్షణ లేదా చేపల భక్షణ మేము వదిలేశారనుకోకుండా లోపల మీకు తెలియకుండా వాసన ఉండొచ్చు. మీ చేపల కూర ఇష్టం మీకు, మీ చేపల కూర ఇష్టం అనుకోండి, ఊరికి అనుకోని మాట వస్తుంది. బాహ్యంగా చేపలు తింటే మానేశారనుకోండి, బాహ్యంగా మీరు చేపలు తింటే మానేశామని అది జయించేసామనుకోకండి, కొన్నాళ్ళు మీరు చేపలు తిన్నారు కదా ఆ వాసన లోపల ఉంటుంది. మీరు పాపం కోసం మానేయచ్చాం చేపలు తినకూడదని, అది మీ ఆరోగ్యం కోసం డాక్టర్లు చెబితే మానేయచ్చాం అని చెప్తా. మీరు చేపలు తింటారేదని దాని వాసన పోయిందని ఎప్పుడు అలా అనుకోవద్దా, అలా అనుకుంటే ప్రమాదం ఉంది. అలా అనుకుంటే మీ ఇంద్రియాలకు మటుకి ఇంద్రియాలు మీ నోరు మటుకి చేపలు తింటలేదు, మీ నోరు మటుకి చేపలు తింటలేదు. అలాగే చేపల మీద మీకున్న ఇష్టం పోయిందని అనుకోవద్దా, ప్రమాదంలో పోవద్దని భగవంతుడి ముందు జాగ్రత్త కోసం చెబుతున్నాడు. అలా అని మీరు అనుకోవద్దు. ఇంకేదంటే అది వాసన రూపంలో లోపల ఉండిపోతుంది, అది వాసన రూపంలో అది లోపల ఉండిపోతుంది, వాసన రూపంలో అది లోపల ఉండిపోతుంది. నిరాకరిస్తే దేహినా మీ దేహంతో ఇంద్రియాలతో ఆ వస్తువుని ముట్టుకోకపోయినా ఆ వస్తువుతో ఆ వాసన కూడా పోయిందని మటుకి మీరు అనుకోవద్దు. ఆ వాసనలో ఒక జన్మలో పావం. ఎప్పుడైతే నేను మిమ్మల్ని చూస్తున్నట్టు మీరు నన్ను చూస్తున్నట్టు అలాగే అరచేతిలోని వస్తువుని ఎంత ఎంత స్పష్టంగా మనకు కనిపిస్తుందో అలాగే మీ లోపల అంతర్యాంగంలో ఉన్న పరమాత్మ అనుభవం మీకు కలిగినప్పుడు ఆ పరమాత్మ దర్శనం కలిగినప్పుడు ఆ వాసన పోతుందని అప్పుడు వరకు అది పోయిందని నమ్మటానికి మీరు లేదు. మీకు భగవంతుడి సాక్షాత్కారం అయ్యే వరకు లోపల అంతర్యాన్ని దర్శనం మీకు అయ్యే వరకు ఆ వాసన పోయిందని అనుకోవద్దు. మరి ఎప్పుడైనా విజృంభించు, ఈ జన్మలో కాకపోయినా రాబోయే జన్మలోనే విజృంభించాం. కానీ పరమాత్మ దర్శనం అవ్వకుండా మీ శరీరంతో ఇంద్రియాలతో విషయాలు ముట్టుకోకపోయినా నేను విషయాలను జయించేశాను, మీకు ఇంద్రియాలను జయించేశాను, అలా పొరపాటుగా మీ గురించి మీరు ఎక్కువ అంతరా వేసుకోకుండా కొంతమంది వాడి గురించి వాడు ఎక్కువ అంతరా వేసుకుంటారు. అలా ఎక్కువ అంతరాలు వేసుకోవద్దు. అలా ఎక్కువ అంతరాలు వేసుకుంటే మీరు నష్టపోతారు, మీరు నష్టపోతారు. రసవైద్యం అంటే ఆ వాసన తాలూకు రసం చూశారు, ఆ వాసన తాలూకు మీకు ఏ విషయం ఏదైతే ఇష్టం ఉందో ఆ విషయాన్ని వదిలేసినా ఆ ఇష్టం పోయిందని అనుకోకండి. ఆ ఇష్టం ఎప్పుడు పోతుందంటే పరం దృష్ట్యా పరమాత్మని హృదయంలో ఉన్న పరమాత్మను దర్శించిన తర్వాత మాత్రమే ఆ వాసన కాలి బూడిదవుతుంది. అంతవరకు నమ్మటానికి వీలు లేదు, మీ మనస్సు మీరు నమ్మకండి. అప్పటి వరకు కూడా మీ మనసుని మీరు నమ్మకండి. దిశగా ఎన్ని వర్తంతే నిరాహారస్య దేహిన రసవైద్యం రసోప్యస్య పరం ద్రష్ట్వా నివర్తతే. అప్పుడు కానీ పూర్తిగా నివారణ అవ్వదు. ఈరోజు ఊరికే మెయింటెనెన్స్ డోసులే పరమాత్మ దర్శనం అయితేనే కానీ రోగం పూర్తిగా మీకు ఆ వాసన తాలూకు రోగం పూర్తిగా నశించదు. ఒక భాష్యంగా మీరు ఇంద్రియాలతో విషయాలు ముట్టుకోకపోయినా మీరు జయించేశామని అనుకోకుండా, అది బయట గొడవే, లోపల ఇంకా మీ లోపల చాలా గొడవ ఉంది. ఆ గొడవ అంతా పరమాత్మ దర్శనం అయ్యే వరకు ఈ జన్మలో ఆ లోపల కూడా వచ్చే జన్మలో కూడా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఏ జన్మలో అయితే మీకు పరమాత్మ దర్శనం అయిందో ఇటువంటి భోగాలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటారు. అంటే మీ మనసు మీరు తొందరగా నమ్మకండి. మాకు అహంకారం లేదు, అహంకారం లేదు, బయటకు వచ్చేసాను, బయటగా బయట అనుకోకండి. మీకు మనస్సు పొరుగుతున్నది దేవుడు అనుకోవాలి కానీ మీరు అనుకుంటే కుదరదు. మనస్సు యొక్క మూలంలో ఏ పరమేశ్వరుడు అయితే ఉన్నాడో వాడు అనుకోవాలి కానీ మీకు మనసు పోతే నోమైన స్టేట్కి వచ్చిందని మీరు మీరు సర్టిఫికెట్లు ఇచ్చుకోవడం కుదరదు అదే అర్జున అని ఇక్కడ బోధిస్తున్నాడు. అదే అరుణాచార్య సేవ చేయండి. ఒక ఆత్మసుఖం తప్పించి ఆ స్వతంత్రంగా మన హృదయంలో నుంచి వచ్చే సుఖం ఆ చైతన్యమే సుఖస్వరూపం, శాంతి స్వరూపం. అది ముగింపు లేని శాంతి, ముగింపు లేని సుఖం. మీరు ఎప్పుడైనా అవి శాంతిగా ఉందనుకోండి, మళ్ళీ రేపు ఆ శాంతి పోయిందనుకోండి, మీకు తెలియపోయింది లోకానికి సంబంధించి. మీరు ఎప్పుడైనా 10 రోజులు సుఖంగా ఉన్నారనుకోండి, 11 రోజులు మీకు దుఃఖం వచ్చేసింది, ఎందుకంటే 10 రోజుల సుఖం నిజమైన సుఖం కాదు, లోకానికి సంబంధించింది. మీకు ఒకసారి ఆత్మసుఖం దొరికితే ఆ పరమాత్మ తాలూకు శాంతి దొరికితే దానికి ముగింపు లేకుండా కంటిన్యూ అయిపోతుంది. మీ దేహం చనిపోయినప్పుడు దేహం చనిపోతుంది, దానికి ముగింపు అది కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. దానికి ముందు అది కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. అక్కడ అంటే ఈ మనసు చేస్తాం మారంతా కూడా ఎక్కడ ఉంది. ఆచార్యులు వాళ్ళు వేరు చూడమని చివరి రోజుల్లో రాశారు. అది ఇంకొక 5-6 నెలలకి శరీరం విడిచి పెడతారని చివరి రోజుల్లో వేరు చూడమని రాశారు. అందులో ఏంటంటే సూర్యుడు ఎంతవాడు, మేఘం ఎట్లాంటిది. సూర్యుడు భూమి కంటే పెద్దవాడు, సూర్యుడు భూమి కంటే పెద్దవాడు. కానీ భూమి కంటే పెద్దవాడు అనేటువంటి వేరు చూడమని ఆచార్యుడు చెప్తాడు. భూమి కంటే పెద్దవాడైనప్పుడు సూర్యుడిని ఓ చిన్న మేఘం మన కళ్ళకు కనపడకుండా చేయగలదు, ఓ చిన్న మేఘం మన కళ్ళకు కనపడకుండా చేయగలదు. ఇక ఉన్న బ్రహ్మాండాన్ని అణువులు ఏమి ఉందో బ్రహ్మాండంలో కూడా అది అది ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సద్వస్తులు అంతగా వ్యాపించినటువంటి ఇక్కడ ఉన్న పరమాత్మని ఆ మేఘం ఎలాగైతే మన సూర్యుని చూడకుండా చేసే శక్తి ఎలా ఉందో ఈ చిన్న మనసుకు కూడా అంతే అలాగే ఉంది. లోపల చైతన్యం ఎక్కడ, ఈ మనసు ఎక్కడ, కానీ ఆ చైతన్యం అనుభవంలో కూడా ఆకుండా మటుకి అడ్డుపడతాం. నేను ఈ మనస్సు ఆ మనసు చిరిగిపోయే వరకు అడ్డుపడటం మానవు, ఆ మేఘం చిరిగిపోయే వరకు మనం సూర్యుని సరిగ్గా దర్శనం ఇవ్వడం. అలాగే ఈ చిరిగిపోవాలి, ఈ మనసు చిరిగిపోయే వరకు ఇక్కడ లోపల పరమాత్మ అంతర్వాహైనా ఎంత అంతర్వాహం కూడా మన కళ్ళకు కనపడకుండా చేయగలం ఈ చిన్న మనస్సు. అందుచేత మీరు ఏదైనా పని చేసినప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ ముందుగా మాట్లాడుతున్నారనుకోండి, ముందుగా మాట్లాడుతున్నారనుకోండి, హృదయంతో మాట్లాడుతున్నారనుకోండి, తలకాయతో మాట్లాడటం అనుకోండి, తలకాయ కూడా మనకు అవసరం, కానీ హృదయంతో మాట్లాడుతున్నారనుకోండి, ముందుగా మాట్లాడుతున్నారనుకోండి, వాళ్ళకి మీరు చెప్పే మాట వాళ్ళకి అర్థం లేదు, జాగ్రత్తగా మంచి భాషలో మాట్లాడుతున్నారనుకోండి, కఠినమైన భాషలో మాట్లాడుతున్నది అనుకోండి, ఆ యుతోగా మితంగా మృదువుగా మాట్లాడుతుంటే మీరు చేసే పని కూడా సైలెంట్గా చేస్తుంటే మిమ్మల్ని అన్నీ కూడా మనసు చిరిగిపోవడానికి మనకు సహాయం చేస్తాయి. అది ఇక్కడ రాష్ట్రంలో అంటే మీ చేతులు, మీ మనస్సు, మీ మాట, ఆ మనసు తిరిగిపోవడానికి మీకు ఉపయోగించుకోవడం ఇక్కడ చెబుతున్నారు. అది మీ చెయ్యి ఉపయోగపడాలి, ఆ చెయ్యి కూడా ఆ చెయ్యి చాలా సాఫ్ట్గా ఉండాలి, స్మూత్గా ఉండాలి, తర్వాత మాట కూడా చాలా సాఫ్ట్గా ఉండాలి, మనసుకి దురాలోచన రాకుండా చూసుకోవాలి. కొంతమంది మంచి పని చేసినా లోపల మనసు మీద స్వార్థం పెట్టుకుని చేస్తారు, బయటికేమో మంచి పని కింద కనిపిస్తుంది వాళ్ళకి, కానీ లోపల మనసులో ఏదో స్వార్థం ఉంటుంది, అది కూడా ఉండకూడదు. అంటే మీ పైకి లోకానికి ఆ పని ఎంత మంచిది అనిపిస్తే అందరూ మీ మనసు కూడా అంత పవిత్రంగా ఉంటే తొందరగా అది చిరిగిపోతుంది. తొందరగా బయట కొంతమంది మంచి పనులు చేసేట్టు కనిపిస్తుంటే లోపల ఏదో స్వార్థం ఉండొచ్చు వాళ్ళకి, ఏదో గౌరవం రావాలనుకుని చేసే స్వార్థం అది. అంటే దానివల్ల పుణ్యం రావచ్చు, మీకు అర్థమవుతుంది, మనసు చెరగదు, మనసు చెరగదు సరిగ్గా గట్టిపడిపోతూ ఉంటుంది, మనసు చెరగదు అది పలచబడలో గట్టిపడిపోతూ ఉంటుంది. ఇక్కడ నువ్వు ఈ లోపం అంటే అంతఃకరణలో ఒకటి అంటే అంటే ఇక్కడ మనకు అంతఃకరణలో ప్రతి వాడు అంతఃకరణలో మూడు దోషాలు ఉంటాయి. ఆత్మజ్ఞానం కలిగే వరకు ఏ జన్మకు ఆ జన్మని మూడు వెంటాడుతూ ఉంటాయి, మనిషి కూడా మేడొచ్చినట్టు. ఒకటి మర దోషము, రెండు విక్షేప దోషము, రెండు ఆవరణ దోషము. ఇప్పుడు మన శరీరంలో మలం ఉంది, మన శరీరంలో మలం ఉంది, శరీరంలో మలం ఉన్నప్పుడు మనకు అసహ్యంగా ఉంటుంది, బయటకు వస్తే అసహ్యంగా ఉంటుంది. మన అందరి శరీరాల్లో మలం ఉంది, ఆ శరీరంలో మలం మనకు కనపడలేదు, కనపడడం అది బయటకు వస్తే అసహ్యంగా ఉంటుంది. మన శరీరంలో మలం అది బయటకు వస్తే అసహ్యం శరీరంలో ఉంది, అలాగే మన మనసులో కూడా మలం ఉంది. అదేంటది, మన శరీరంలో మనం నాలుగు సార్లు ఎనిమిది చేసుకుంటే పోతుంది, మనసులో ఉంది మలం అలా పోదు. మనసులో మలం అలా కాదు. అంటే మనం అనేక జన్మలను చేసుకున్నటువంటి దుష్టకర్మలు అంటే భగవంతుడికి విరుద్ధంగా ఉన్న పనులు చేస్తే, ధర్మానికి విరుద్ధంగా మనం పనులు చేసుకుంటూ వస్తున్నాం అనుకోండి, ఇదంతా మలం పెరిగిపోయినట్టు. కొంతమందికి వివేచనం ఇచ్చినా వివేచన అవ్వదు, అవి ఎనిమలు మొదలుపెడతారు, ఎనిమలు చేసి చేస్తూ ఉంటారు, ఎనిమలు చేసి చేస్తూ ఉంటారు. ఇదిప్పుడు మోషన్ మంది ఇచ్చినా అవ్వదు, అంటే లిక్విడ్ గెంకలేదు దాన్ని. అంటే కొంతమందికి మన మనసు కూడా మలం ఎక్కువ ఉంటుంది, ఆ మలం ఎలా చేస్తుందంటే అనేక జన్మల నుంచి మనం చేసుకుని వస్తుంటే నిషిద్ధ కర్మలు మలంగా మారిపోతుంది. అందులోంచి ఎంతకాలం అయితే మనం విడుదల పొందగలం, అంతకాలం జ్ఞానం కాదు, దాన్ని మల దోషం ఉంటారు. మన శరీరంలో మలం ఉన్నట్టే మనసులో కూడా మలం ఉంటుంది. మనం నిషిద్ధ కర్మ ఏదో జన్మలో చేసామనుకోండి, ఆ కర్మ అయిపోయింది, ఒకవేళ ఆ పాప ఫలితం కూడా అయిపోయింది, కానీ మలం కింద ఉంటుంది లోపల మనసులో, మళ్ళీ ఆ మల దోషం కూడా పోవాలి. అది గురువనుగ్రహం ఆచార్యులు జయించింది కానీ బయటికి పోదు. మల దోషం అంటే ఒకటి విక్షేపం, మన శరీరం ఒక చోట ఉంటుంది, మనసు ఒక చోట ఉంటుంది. ఎక్కడైతే శరీరం ఉందో అక్కడ మనస్సు ఉండాలి, ఎక్కడైతే శరీరం ఉందో అక్కడ మనస్సు ఉండాలి. మనకి శరీరం ఒక చోట ఉంటుంది, మనసు ఒక చోట ఉంటుంది, అది విక్షేప దోషం ఉంటారు. అంటే శరీరం ఎక్కడ ఉంటే మనసు అక్కడ ఉండాలి. మన శరీరం గిన్నెలో ఉందనుకోండి, మీకు అర్థమవుతుంది, మనసుని దగ్గర ఉంటుంది, విక్షేప దోషం, ఆ దోషం ఉన్నా మీకు ఆత్మజ్ఞానం కలగదు, అటువంటి దోషాలు ఉన్నా మనకి జ్ఞానం కలగదు. మీరు ఆవరణ దోషం, ఆభరణ దోషం ఆత్మజ్ఞానం వచ్చేవారు విడిచిపెట్టదు. నా వాళ్ళు పరాయి వాళ్ళు అంటే స్వపర భేదం. ఏంటండి స్వపర భేదం? అది మామూలు తిరిగి మల దోషం కంటే కష్టమని పోవటం, తర్వాత ఉపాసన వల్ల విక్షేప దోషం పోతుంది. ఏదో భగవంతుడు మీకు ఇష్టమేమో అని నిరంతరం ప్రార్థించుకోవడం వల్ల కూడా విక్షేప దోషం పోతుంది, కానీ అట్లీ అన్నిటికంటే పోవడం ఆవరణ దోషం పోవటం కష్టం. ఉన్న సత్యము ఉన్నట్టుగా మీకు గోచరించే వరకు ఆవరణ దోషం పోదు, మొత్తం మీద ఏ రకంగా అయినా ఈ మూడు దోషాల నుంచి మన లోపల అంతఃకరణం విడుదలైతేనే కానీ మనకి జ్ఞానం సంపాదించిన యోగ్యత కలదు. ఒక ప్రయత్నం చేసినా రాదు, ప్రయత్నం చేసినా ఈ మూడు దోషాల నుంచి బయటపడితేనే కానీ సాధన కోసం సాధన చేయొచ్చు. అది సక్సెస్ అది ఎక్కడ చోట ఫెయిల్ అవుతూ ఉంటాం ఈ మూడు దోషాలు మనలో ఉన్నప్పుడు. అయితే ఫెయిల్ అయినా మనం పని ప్రయత్నం మానకూడదు, ఫెయిల్ అయినా మన ప్రయత్నం మానకూడదు. అలా సాధన చేస్తూ చేస్తుంటే అయ్యో కష్టపడి సాధన చేస్తున్నారో ఇలా ఏదో ఫలితం దక్కటాలి గురువు ఎప్పుడు సాధనకు వస్తుంది. అది గురువు ఎప్పుడు అనుగ్రహం ఇస్తాడో చెప్పలేదు. ఆ గురువు యొక్క అనుగ్రహం వస్తుంది, ఆచార్యుడు అనుగ్రహం ఎప్పుడు వస్తుంది, అది ఆచార్యుడు అనుగ్రహం వస్తుంది. అది టీచింగ్లో లేని టీచింగ్లో చాలా దోషాలు పోతాయి. శ్రద్ధగా వెళ్ళటం మీరు శ్రద్ధగా శ్రవణం చేస్తుంటే దానికి ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఏంటండి ఈ ప్రాక్టీస్ చేయాలండి, అదేంటి అభ్యాసం చేయాలి. అభ్యాసం చేయాలి మీరు మీరు లోపల నుంచి బాగుపడాలని బుద్ధి కలిగింది అనుకోండి, మేము మీరు బాగుపడకుండా ఎవడో ఆపి చేయలేడం. మీరు లోపల నుంచి మనం బాగుపడాలని బుద్ధి కలిగింది అనుకోండి, మిమ్మల్ని ఎవడో ఆపి చేయలేదు బాగుపడకుండా. ఒక మీ మీద అసూయంలో ఆపి చేద్దామని మిమ్మల్ని ఆపి చేయలేదు, లోపల నుంచి కలగాలి. అలాగే బుద్ధి మనం అజ్ఞానాన్ని చదివించుకోవాలి. మన అది లోపల సద్ద వస్తువు మనకి అనుభూతి ఒక రావాలి. ఈ జన్మలో మనం అది సాధించాలని పట్టుదల బుద్ధి మీకు వస్తే దాన్ని అభివృద్ధిని ఎవరు ఆపించలేడు. అది భౌతికంగా అభివృద్ధి అవ్వచ్చు, ఆధ్యాత్మికంగా అభివృద్ధి అవచ్చు, అది ఇతరులు చెప్పటం వల్ల కాదు మీకు లోపల నుంచి రావాలి. అయితే ఇతరులు చెప్పటం వల్ల వెంటనే లేదు నీకు ఆ బుద్ధి రావటం లేదు. అయితే ఇతరులు చెప్పటం వల్ల వెంటనే కంటే నీకు ఆ బుద్ధి రావటం వల్ల తొందరగా మీరు బాగుపడతారు, తొందరగా మీరు బాగుపడే అవకాశాలు ఉన్నాయి. దుఃఖేషు అనుద్రిక్తం మనాహం సుఖేషు నిజతో స్పృహ వివేక రాగ భయ క్రోధ స్థితీ నిర్వహించతే. మీకు ఏమంటారంటే ఆ దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి ఎప్పుడైనా మీకు దుఃఖం వచ్చే సంఘటనలు వస్తాయి. భాషంగా దేహం యొక్క ప్రారంభాన్ని అట్లా అనుభవించి మీకు ఎప్పుడైనా దుఃఖం వచ్చే సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. వస్తే రానివ్వండి, వచ్చిన అబద్ధాలు ఆపైన అబద్ధమే. ఈ రోజులు గొప్పగా వెళ్ళిపోతున్నాయి అనుకోండి, మా బాగా వెళ్ళిపోతున్నాయి అనుకోకండి, అది కొత్త వస్తుంది. కొత్త కొత్త రోజులు ఏం రోజులు కొత్త కొత్త రోజు ఆ రామకృష్ణ భగవంతుడు కానీ ఇప్పుడు మీ రోజు మా రోజులు కొంత బాగుంటారు బాగా వెళ్ళిపోతున్నాయి. అసలు ఒకవేళ బాగా వెళ్ళిపోతే మళ్ళీ మీ శరీరం ఎంతకాలం ఉంటుంది, ఒకవేళ మీ శరీరం ఉన్నా కానీ బాగా వెళ్ళిపోయిన ఎంతకాలం ఉంటుంది. ఉత్తరత్తు రోజులు బాగా ఉన్నాయనుకోండి మీ శరీరం ఎంతకాలం ఉంటుంది, ఒకవేళ మీ శరీరం ఉండాలనుకోండి ఆ రోజులు ఎంతకాలం ఉంటాయి, ఆ రోజులు ఎంతకాలం ఉంటాయి. అని చేద్దాం దేహ ప్రారంభాన్ని బట్టి దుఃఖం వచ్చే సంఘటనలు మీకు సమాధి పరంగా కానీ ఇంట్లో కానీ ఏదైనా వస్తున్నప్పటికీ మీరు క్షోభ పడద్దు, మీరు క్షోభ పడద్దు, భగవంతుని పాదాలు విడిచిపెట్టద్దు, క్షోభ పడద్దు, భగవంతుని పాదాలు విడిచిపెట్టద్దు. దేవుడు ఎలా చేశాడని అనుకోవద్దు, దేవుడు ఎలా చేశాడంటే అని అనుకోవద్దు. మీ కర్మ మీరు చేసిన కర్మ మమ్మల్ని వెంటాడుతుంది అనుకోండి. దేవుడు ఎలా చేశాడనుకుంటే మీరు చేసిన కర్మ మిమ్మల్ని వెంటాడుతున్నారు, మిమ్మల్ని వెంటాడుతాను అనుకోండి పోయి ఉండే మీరు ఆ జ్ఞానమైన అగ్ని భగవంతుడు అన్నాడు ఆ జ్ఞానం ఆ అగ్ని ఉదయించాలి కానీ కట్టిలని చెప్పి కాలిపోతాయి మేడం. ఆ జ్ఞానం అగ్ని లోపల నుంచి రావాలి కానీ ఒక మహాగ్ని అనుకోండి అక్కడ మీరు పది కిలో పట్టుకుని పది పిలక పడేయండి పది కచ్చలు పడేయండి మీరు ఏమైనా దాన్ని కాలిపోతాయి. అలాగే అసలు జ్ఞానం జ్ఞానం లోపల జ్ఞానాన్ని మీకు వస్తాను జ్ఞానం ఉబ్బుకి ఉబ్బుకి మీ సహస్రాలను ముంచేస్తంటే ఒక దోషాలనే కత్తిలు ఉన్నా బలహీనతలనే పిడకలు ఉన్నా ఎంచేలు కాలిపోతాయి జ్ఞానాగ్నిలో అంతా పరమేశ్వరుడు. అది ఉంటా నిండిపోకుండా కాలిపోతుంది, మీరు అనుభవించక్కర్లేకుండా కాలిపోతుంది. మీరు మళ్ళీ ఏదో శరీరం ధరించి అనుభవించక్కర్లేకుండా కూడా కాలిపోతాయి. అంటే జ్ఞానాగ్ని ఎటువంటి అయ్యా జ్ఞానంతో సమాధానం ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఏది లేదు. అర్జునటువంటి జ్ఞానాన్ని సముపార్జించాలంటే ఉత్తమ ఉత్త జ్ఞానం కాదు ఆత్మజ్ఞానం, సత్యజ్ఞానం ఉత్తమ జ్ఞానం కాదు, అది విద్యాజ్ఞానం అంటే ఏదో ఇంద్రియాలు చూడి గ్రహించే జ్ఞానం అంతా కూడా మొత్తం వస్తుంది. ఎక్కడ ఇంద్రియాలు అణిగిపోయినాడు, ఎక్కడైతే బుద్ధి మనస్సు అణిగిపోయినాడో మీకు అర్థమవుతుందా? ఎక్కడైతే అక్కడ నుంచి జ్ఞానం ఏదో కలుగుతుంది. మన ఇంద్రియాలతో సంపాదించి అంతా నిత్యా జ్ఞానమే. శరీరం ఎంత ఎదురు, మనస్సు ఎంత ఎదురు, మన ఇంద్రియాలు ఎంత ఎదురు, మన ఇంద్రియాలతో సంపాదించే జ్ఞానం కూడా అంతేనా? అంతే నిజం. అంచేనా ఇది సత్య జ్ఞానం. ఈ ఉత్తమత్త జ్ఞానం అంటే నిద్యాజ్ఞానం. రామకృష్ణుడు చెప్పినట్టు ఇంద్రియాలతో ఎక్కువరి చేసేది, ఇంద్రియాలతో ఎక్కువరి చేసి జ్ఞానం వల్ల నీకు మోక్షం రాదు. లోపల నుంచి అది ఉబ్బుకి రావాలి. అది లోపల నుంచి ఉబ్బుకి రా సత్యజ్ఞానం లోపల నుంచి ఉబ్బుకి రావాలి. ఎప్పుడైతే పరమేశ్వరునికి అనుగ్రహం వచ్చిందో లోపల నుంచి అది ఉబ్బుకి వస్తుంది. అది స్వతంత్రమైన జ్ఞానం. అదేంటంటే జ్ఞానంతో లోకంతో ఇంద్రియాలతో విషయాలతో అనుకూలమైన సంఘటన, ప్రతికూలమైన సంఘటన కూడా సంబంధం లేకుండా స్వతంత్రంగా ఉంటుంది. చావు పుట్టుకలు కూడా సంబంధం లేకుండా, చావు పుట్టుకలతో సంబంధం లేకుండా అది స్వతంత్రంగా ఉంటుంది. అంటే అది జన ప్రారంభాన్ని బట్టి ఇంట్లో కూడా ఎటువంటి సంఘటనలు జరగవచ్చు. ఇంట్లో కూడా మీకు దుఃఖం వచ్చే సంఘటనలు జరుగుతుందంటే జరగలేదంటే ఇటువంటి పరిస్థితుల్లో క్షోభ పెట్టుకోవడం. ఏంటంటే క్షోభ పెట్టుకుంటూ ఉద్రేకానికి గురి కావద్దు. ఏంటంటే ఉద్రేకానికి గురి కావద్దు. అంటే ఉద్రేక పడికి మీకు మళ్ళీ లేనిపోయిన వికారాలు వస్తాయి. లేని ఉద్రేక పడవద్దు. మనకి పరిస్థితులు బాగోలేదంటే బాగోలేదని మీరు ఇంటికాడ ఉద్రేకపడటం మౌనకండి. అంటే సుఖేషన్ వినిపిస్తున్నారా మీకు ఈ దుఃఖం ఎలా వచ్చిందో మధ్య మధ్యలో మీకు సుఖ ప్రారంభం ఉందనుకోండి, మీరు అనుకునేది ఈ పనులు జరిగిపోతూ ఉంటారు. మీరేంటే అనుకున్న పనులన్నీ జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఒకసారి పైసా వచ్చేస్తే అంటారు మీకు, మీకు అందరం బంగారు పిచ్చుకలైపోతారు. ఒకసారి పైసాలు వచ్చేస్తాయి, 10 రూపాయలు వస్తుంది అనుకుంటే 30 రూపాయలు వచ్చేస్తుంది. ఆయన నిజం అనుకోకుండా ఒక నిజంగా వచ్చిన మనసు అక్కడ పెట్టకండి. వచ్చి రాసుకోండి, అదే ఏదైనా కొనుక్కోండి, బ్యాంకులో పెట్టుకోండి, అదే ఏదైనా స్థలాన్ని కొనుక్కోండి. కానీ మనసు అక్కడ పెట్టద్దు. అవి నాకు 10 రూపాయలు అనుకున్నాను, 30 రూపాయలు వచ్చేసినా ఇలా చేయాలి. అక్కడ పెట్టుకుంటే మనసు శుభ్రంగా మనసు కొట్టిపోతుంది. చచ్చిపోయే మీకు కూడా 30 రూపాయలు రావు కానీ మనసు కూడా వచ్చేస్తుంది. మీకు దుఃఖం వస్తాం కదా, అలా ఎప్పుడు సుఖం కూడా వస్తుంది. మీరు అనుకునే పనులు అయిపోవచ్చు. మీ అర్థమవుతుందా? ఇంట్లో వాళ్ళు గౌరవించవచ్చు, మీ సమాజం వాళ్ళు గౌరవించవచ్చు. ఇవన్నీ అబద్ధాలే, ఇవన్నీ అబద్ధాలు. దేవ ప్రారంభాన్ని బట్టి వస్తూ ఉంటాయి. ఇవన్నీ చూసి మీకు ఎప్పుడైనా పరిస్థితి ప్రతికూలమైనప్పుడు షాపు పడద్దు, లేకపోతే ఒకసారి మీకు సుఖాలు కూడా వస్తాయి. మీకు అర్థమవుతుందా? అంటే మీరు అనుకునే పనులన్నీ అయిపోతూ ఉంటాయి. మీకు భోగాలు వచ్చేయచ్చు. వచ్చినా మనసు అక్కడ పెట్టకుండా కానీ ఆ బంధాలు వస్తే రానివ్వండి. మీకు అవి వస్తే రానివ్వండి. ఇక్కడ రామకృష్ణ పరమహంస గారు మంచి ఉదాహరణ చెప్పారు. పిల్లలు స్తంభాలు పట్టుకుని చుట్టూ తిరుగుతూ ఉంటారట. పిల్లలు స్తంభాలు పట్టుకుంటారు, స్తంభాలు పట్టుకు ఇలా చుట్టూ పరిగెడతా ఉంటారు. అంటే స్తంభాలు చుట్టూ పట్టుకుని ఆ స్తంభం చుట్టూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఏమనిపించదు, స్త్రీగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఏమనిపించదు, పడిపోతామని భయం కూడా ఉండదు అలాగా. అలాగే మీరు మనస్సుతో పరమాత్మకి కట్టేసుకుని మీ ఇంట్లో పనులు చేసుకోండి. మనస్సుతో పరమాత్మ పిల్లలు ఏమైనా సమ్మానం పండుకుంటారో అలాగే మీ మనస్సుతో పరమాత్మని కట్టేసుకోండి. కట్టేసుకుని మీ సంసార పనులు చూసుకోండి. అవి పడిపోతామని భయం ఉండదు. దుఃఖం వచ్చినా ఏమనిపించదు, ఒకవేళ బాధ వచ్చింది అనిపించదు. ఎప్పుడు మనస్తో పిల్లల స్తంభాన్ని పట్టుకుని ఎలా తిరుగుతారో అలాగే మీరు మనస్తో పరమాత్మను పట్టుకుని సంసారంలో పనులు చూసుకుంటా అంటే మీకు భయం పోతుంది. ఇచ్చాడు మీ పరమాత్మకు ఆధారంగా ఉన్నాడు. ఎవరు ఇది మీకు ఒక దుఃఖం వచ్చినా ఏమనిపించదు, బాధ వచ్చినా ఏమనిపించదు. అక్కడ సపోర్ట్ ఉంది. మీకు ఎవరు సపోర్ట్ ఉంది? పరమాత్మ సపోర్ట్. ఎప్పుడు దుఃఖమే కదా, ఒకసారి మీకు కోట్లు కోట్లు వచ్చి పడిపోతూ ఉంటాయి. 10 లక్షల లాభం వస్తుంది అనుకుంటే ఒకసారి 5-6 కోట్లు వచ్చేస్తుంది అని మీరు అనుకోకుండా పిచ్చుకున్నాడు అంటాడు. ఆ డబ్బు ఉందని మీరు గర్వం తెచ్చేసుకున్నారనుకోండి, ఆ డబ్బు ఉందని గర్వం తెచ్చేసుకున్నారనుకోండి, ఆ డబ్బు ఎలా ఆ డబ్బు ఉంది కానీ మీరేనా పోతే అని మీరు ఉండగా డబ్బు అనే పోతుంది, గర్వం కూడా వచ్చేస్తాను. ఇక్కడ చెప్పింది అజాగ్రత్త పాలిక రాదు. అజాగ్రత్త ఆ కోట్లు వస్తే రానివ్వండి. కానీ మీకు వచ్చి కోట్లు పడిపోతున్నాయి అనుకోండి, వస్తే రానివ్వండి. వస్తే నువ్వు ఏమన్నా అది నీరు కాదు, నీకు ఏదైనా ఒకవేళ ఏదైనా క్షోభ వచ్చినది నీరు కాదు, కానీ మనసుకు సంబంధించిన కూడా మనస్సు దేహము ఇంద్రియములు ఆ సంఘాతం కూడా ఇది జయమైనా అపజయమైనా గౌరవమైనా అగౌరవమైనా ఆ మూడు పార్టీ ఆ మూడు ఉంటాయి అందులో దేహము ఇంద్రియములు మనస్సు ఆ మూడు అవి దాచేయడానికినా ఎన్నాడంటాము ఎన్ని జన్మలు తిరుగుతాము ఊళ్ళు చుట్టూనే ఇలా ఎన్ని జన్మలు తిరుగుతాము ఆ ఊళ్ళు దాచేళ్ళవు అది సంఘాతం అది అది చుట్టుకుంటాం అది దాచేళ్ళవు పుణ్యం చేసిన అయ్యే చేస్తాయి పాపం చేసిన అయ్యే చేస్తాయి మళ్ళీ పుణ్యం తాలూకు సుఖం వస్తే ఆకలి తోట అనిపిస్తావు పాపం తాలూకు దుఃఖం వస్తే ఆకలి తోట అనిపిస్తావు మొత్తం మీద సుడిగిన్నా దాటి బయటికి అర్జున ఇంకేం చెప్తాడు పరమాత్మ చాలా క్లారిటీగా చెప్తున్నాడు ఆ సుడిగో నువ్వు పడక నువ్వు అయితే చిప్పేస్తుంది నిన్ను అది సంఘాతం ఏంటని అది సంఘాతం అది నువ్వు ఆ మూడేట్లు దాచాడు కాబట్టి వాళ్ళు కృష్ణుడు అలా చెప్పగల మన ఎక్కడ నా మాటలు ఏ చరిత్రలో రాసి మహాత్ములు వస్తుండండి అలా మా మాట మనం ఊటంగా వస్తుంది అలాగే అలా దమ్ లేదండి మనకి అలా లోపల బలం గుండు తగ్గకుండా మనకి ఇది సంఘాతం దేహము ఇంద్రియములు మనస్సు ఆ సుడుగుడు పడగలు మీరు పుణ్యం అయ్యి చేస్తాయి పాపములు అయ్యి చేస్తాయి మళ్ళీ పుణ్యం వస్తే అయ్యాలి వేస్తాయి పాపం వస్తే అయ్యాలి వేస్తాయి ఇంకా పుణ్య పాపాలు అనుభవించలే ఇంకో పని లేదు మీకు చేసిన చేసిన కాళ్ళు బాగా చేసుకోవడం కడుక్కోవడం కాళ్ళు బాగా చేసుకోవడం కడుక్కోవడం పని ఇంకా ఇంకో పని లేదా మీకు ఇంకా కడుక్కోవడం పని లేదే ఒకవేళ మీకు మీకు ప్రారంభం బాగుంటే మీకు 10 రూపాయలు వస్తాను అనుకుంటే 1000 రూపాయలు వచ్చేస్తే ఇస్తే రానివ్వండి మీ మనస్సు అక్కడ పెట్టకండి పిల్లల స్తంభం ఎలా పట్టుకుని తిరుగుతున్నారు మీ మనస్సును భగవాన్ చేసి కట్టేసి చెప్పండి దుఃఖమే కాదు సంతోషం వచ్చిన సుఖం వచ్చిన మళ్ళీ ఈ గొడవలు రాకండి ఇక్కడ కూడా ఈ గొడవలు వచ్చాయి 3 గంటలు పడిపోతారు